ఇది కైవల్యమునికి సంబంధించిన విషయం. సరే, కైవల్యం గొడవ అక్కడ ఉంచుదాం. అసలు ఉన్న జీవితం గురించి ఏం ఆలోచన? ఈ జీవితంలో మనం నిత్యం రెండింటి కోసం గొడవ పడుతూ ఉంటాం. ఒకటి సిద్ధి, రెండవది శుద్ధి. రెండింటి కోసం అని అనుకుంటున్నాం కానీ చాలామంది ఒక్కదానికోసమే గొడవ పడుతూ ఉంటారు. సిద్ధి, శుద్ధి గురించి ఆలోచనే లేదు ఇక్కడ. కానీ శుద్ధి లేనిది సిద్ధి లేదు. ఎవరైనా నేను శుద్ధుణ్ణి కావాలి అని దేవుడికి నమస్కరించారో లేదో వారిని వారు ప్రశ్నించుకోవచ్చు. నేను పవిత్రుణ్ణి కావాలి, నేను నిర్మలుని కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నిజంగా పాపం పోగొట్టుకోవాలి అనే సంకల్పం కలగాలంటే ఏదో పుణ్యం చేసుకుని ఉండాలండి, అది విశేషం. పాపాలు పోగొట్టుకోవాలని బుద్ధి పుట్టడం చాలా విశేషం. ఉన్న పాపాలు అలాగే ఉంచుకుని కొత్తవి చేసుకుంటూ గడుపుతూ ఏదో మనమే ప్రపంచాన్ని నిర్వహించేస్తున్నామనుకునే అహంకరించేవారు మరికొన్ని పాపాలు ముట్టుకొట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఏది శరణ్యం అంటే రుద్రం శరణ్యం అని చెప్తూ, ఏ శతరుద్రయం అధీతే సో అగ్నిపూతో భవతి. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. శతరుద్రియాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారో వారు అగ్నితో శుద్ధమైనట్లుగా శుద్ధి అవుతారట. అగ్నిపూత అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సురాపానాత్పూతో భవతి, వాడు ఎప్పుడైనా త్రాగరానివి త్రాగితే ఆ దోషం నుంచి విమోచన లభిస్తుంది. అంతేగాని చదివేం కనుక మళ్ళీ తాగచ్చని కాదు ఇక్కడ అర్థం. వాడు ఒకప్పుడు తాగిన దోషం పోయి మళ్ళీ ఆ బుద్ధి పుట్టకుండా ఉండడానికి. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ చేయాలి అంటే ఇదిగో వైదికమైనటువంటి ఈ విషయాలు మనం ఆధారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చేసిన పాపాలకి. అది ఈ జన్మలోవే కాదు, గత జన్మల్లోవే. భగవంతుడు మానవ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చాడట. పురాణాలు చెప్తున్న విషయం చూడండి. ఏ శుద్ధత లేకపోవడం వల్ల మన పరమేశ్వరుని చేరలేకపోయేమో ఆ శుద్ధత పొందడానికి అవకాశం మానవ జన్మ, అది విశేషం. అందుకు ఆ పవిత్రత కోసం, ఆ శుద్ధత కోసం ఇవ్వబడినటువంటిది మానవ జన్మ. అందుకు మానవ జన్మని దేనికి వినియోగించుకోవాలి? ప్రాయశ్చిత్తం కోసం వినియోగించుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏమిటి చేయాలి అంటే ముందు పశ్చాత్తాపం చెందాలిట. పశ్చాత్తాపం చెందితేనే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది, అది విశేషం. అయ్యో పాపం చేసేనే దాని నుంచి బయటపడాలి అని తపించిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి. పశ్చాత్తాపం లేని వాడికి ప్రాయశ్చిత్త అర్హత లేదు. ఇది తెలియక చాలా మంది ఏమంటారంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి అని కదా. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి అర్హత, అది విశేషం. అలా పశ్చాత్తప్తుడై నా పాపములన్నీ ఎలాగ పోతాయి అంటే నేనున్నాను అని చెప్తూ రుద్రం ముందుకు వస్తుంది. కాశీక్షేత్రం ఎలాగ సర్వ పాపముల్ని దహనం చేయడానికి ఉన్నదో శతరుద్రయం అలా ఉన్నదిట. అందుకే సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి. చెయ్యరానివి చెయ్యడం, అలాగే చెయ్యవలసిన వదిలేయడం, ఈ రెండు మహాపాపాలు. ఆ మహాపాపాల నుంచి ఇది విముక్తం చేస్తుంది, అవిముక్తమైన కైవల్య స్థితిని ఇస్తుంది. కనుక తస్మాత్ అవిముక్తమాశ్రితో భవతి. దీనిని సన్యాసి కూడా పఠించాలి అన్నారు. అదొకటి విశేషం చూడండి. వేదంలో శతరుద్రం యొక్క ప్రశస్తి ఎందుకు చెప్తున్నారంటే, అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కైవల్యోపనిషత్తు అనే ఉపనిషత్తుల మాటది ఇవన్నీ కూడా. అంటే రుద్రం గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్తున్నారు, కైవల్యోపనిషత్తులో చెప్తున్న మాటలేదు. ఇందులో అత్యాశ్రమి అంటే మూడు ఆశ్రమములకు అతీతులైనటువంటి వాడు ఎవడో అతను అత్యాశ్రమి. అత్యాశ్రమికి వేదాధికారం లేదు. సన్యాసిగా అయిన వాడు మళ్ళీ వేదాన్ని అధ్యయనం చెయ్యరాదు. అతను కేవల ప్రణవోపాసనే చెయ్యాలి. కేవల ప్రణవం గృహస్థు చేయరాదు, బ్రహ్మచారి చేయరాదు, వానప్రస్థు చేయరాదు. ప్రణవాన్ని కేవలం సన్యాసి మాత్రమే జపించాలి. ప్రణవం తప్ప మరేది జపించకూడదు. అలాంటి సన్యాసి కూడా రుద్రాన్ని మాత్రం ఎల్లవేళలా జపించాలి. సమయం లేకపోతే ఏదో ఒక్కసారైనా జపించు, ఒక్క మంత్రమైనా జపించు రుద్రంలో, కానీ విడిచిపెట్టరాదు. ఎందువల్ల? యతులు కూడా నిత్యం మననం చేయవలసిన బ్రహ్మతత్వం, ప్రణవతత్వమే ఇది అని చెప్పడం. అందువల్లనే దీనికి జ్ఞానకాండలో అత్య ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది అని కైవల్యోపనిషత్తు చెప్తున్నది. అంత గొప్ప విశేషం సుమా ఇందులో చెప్పబడుతున్నది అని వివరించారు. ఇలా మనం గమనించినప్పుడు రుద్రం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రుద్రుడు ఆనందిస్తాడు. అందుకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా. రుద్ర మంత్రాలని ప్రస్తుతిస్తున్న కొద్దీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క శబ్దస్వరూపాన్ని కూడా ప్రస్తుతిస్తున్నాం. అంతేగాని ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్తారండి రుద్రం గొప్పతనం గురించి. అనుకోవద్దు, రుద్రం గురించి మొత్తం 9 రోజుల్లో చెప్పలేనన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ అందులో చెప్పబడే ఆ పరమేశ్వర స్వరూపాన్ని వీలైనంత గమనించడం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొత్తంగా కలుపుకుని ఒక్కసారి శతరుద్రీయం మహిమను చెప్పుకుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. దీని గురించి మనకి స్కాందంలోనే బ్రహ్మోత్తర ఖండమని అందులో గొప్ప కథ చెప్పబడిందండి. ఈ కథ శతరుద్రీయానికి చెప్పబడినప్పటికీ కూడా మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తరించడానికి పరమేశ్వరుడు అనేక సాధనలు పెట్టాడు. అందులో కలి వస్తున్నాడు అనగానే ఆ ఈశ్వరుడు దయ చూపించాట ప్రజల మీద. ఎందుకంటే దెబ్బ తగిలిన పిల్లవాడి మీదే జాలి ఉంటుందండి, ఎవరికైనా తల్లికి కూడా. వాడు పాపం కొద్ది వచ్చినప్పటికీ కూడా జాలే. చూడండి, కొందరు చాలా తప్పులు చేస్తారు, మనకు వాడి మీద చాలా కోపం ఉంటుంది, కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని కొంచెం కనిపించగానే మనమేమీ ఆనందం. పరమేశ్వరుడు కూడా పాపం అలాంటి జాలి గలవాడే పాపం ఆయన. అందుకే ఆయన గత యుగాలలో పాపజీవులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం కలియుగం ఒకటి కేటాయించాడు, అక్కడ పంపిస్తాడు వీళ్ళందరినీ. అయినప్పటికీ వాళ్ళకు కూడా తరించడానికి ఒక మార్గం పెట్టి వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ మార్గం కూడా పట్టించుకొని కుతర్కాలుగలోనే భ్రష్టులైపోతున్నారట. అంటే పరమేశ్వరుడు కరుణ ఎంత గొప్పదో వీళ్ళ దౌర్భాగ్యాలు అంతకన్నా గొప్పవి అని శాస్త్రం చెప్తున్నది. ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిహాదని అనురాగ అంటారు చైతన్య మహాప్రభువులు. స్వామి, నీ కృప చాలా గొప్పదే, నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణి అన్నారు ఆయన. నామస్మరణ చేస్తే చాలు, ధన్యులైపోతారు అని మనం ఒప్పుకోం. ఆ ఎవరన్నారండి, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యామోహం, ఈ మంత్రాలు ఆ తంత్రాలు ఇవన్నీ పట్టుకోవడం, పోని ఉన్న దివ్యనామాలను తీసుకొచ్చి ఇంకెవరి నామాలకో తోకలు తగిలించి జపించడం, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి చెప్పండి, దోషాలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెడుతున్నా అంటే ఆయన అన్ని ఇచ్చినా ఇంకా అన్నారు కానీ నామానికంత ప్రాధాన్యం ఉందా అండి అని మరొకడు. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఈ కథ తీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పాపం నరకలోకం ఖాళీ అయిపోయిందట, యమలోకం. యముడికి చాలా బాధగా ఉంది. ఎవరికైనా ఒక ఆఫీసు అన్ని ఇస్తే చక్కగా చేతి నిండా పని ఉంటే సంతోషం, ఈ రోజుల్లో పని లేకపోతే సంతోషం, పడుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి. కానీ యముడు వాళ్ళందరూ అంటే బద్దక జీవులు కారు కదా, వాళ్ళు చక్కగా పని చేయాలనుకుంటున్నారు. పని చేయాలంటే పని లేదు, ఒక్క పాపి లేట. పాపులు ఎవరూ రావడం లేదు. చూశాడు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా గోళు గిల్లుకుంటూ కూర్చుంటాం, ఈ పాపులు ఎవరు రావట్లేదు. అసలు పాపుల్ని నా దాకా తీసుకొచ్చే ఏజెంట్స్ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూద్దాను. వాళ్ళందరినీ పిలిపించాడు సమావేశం. ఎవరా ఏజెంట్లు అంటే పాపాలని పెంచే ఏజెంట్స్ కొందరు ఉన్నారు, వాళ్లే పాపరూప దేవతలు. వాళ్ళు మనలో పాపపు బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. వాళ్ళు ఊరికనే పనికి మాలి రారు, వాడి సంస్కారానికి అనుగుణంగానే వస్తారు. ఇప్పుడు తడి తేమ తగిలితేనే పురుగులు పట్టుకొస్తాయి, అవునా కదా. అందుకని పురుగులు వాటంతటే వస్తాయా, అవి పుట్టడానికి కావలసిన వాతావరణం ఉన్న చోట అవి వస్తాయి. అలాగే పాపాలు రావడానికి కావలసినటువంటి వాతావరణం అన్ని ఏర్పరచుకుంటే అవి వచ్చి బుద్ధుల్లో కూర్చుంటాయి అన్నమాట. అలాగ రోగరూప దేవతలు, పాపరూప దేవతలు, ఇంకా భూతప్రేత పిశాచ దుష్టశక్తులు వీటన్నిటిని పిలిపించాడు. ఎందుకంటే వాటి ద్వారా వెళ్లే వాళ్ళందరూ ఈ లోకాలకు చేరుకుంటారు, అది విశేషం. అందుకే ఏజెంట్స్ అందరినీ పిలిపించాడు, ఏం మీరు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు, ఖాళీగా ఉంది నరకలోకం, ఏమిటి మీరు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళందరూ యముణ్ణి నమస్కరించి అంటున్నారట, మా పని మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం కానీ మేము చెయ్యలేకపోతున్నాం, ప్రయత్నిస్తున్నాం కానీ మా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి ప్రవేశించి పాప బుద్ధులు పుట్టించి ప్రేరేపిద్దామంటే అన్ని చోట్ల కూడా అధునా వర్తితం లోకే నశక్తాస్మ స్వయం ప్రభో, ఇప్పుడు మేము లోకంలో తిరగడానికి మా సమర్థత చాలడం లేదు. ఎందుకంటే గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే శ్వాయతనేషు చ రుద్రజాప్యేన పర్యాప్తే కథం పరిచరేమహి. ప్రతి గ్రామంలోని, ప్రతి నదీ తీరంలోని, ప్రతి ఆలయంలోని కూడా మాకు రుద్రమంత్రాలు వినిపిస్తూ ఉంటే మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అన్నట్టు, అది విశేషం. ఈ కారణం చేత రుద్రజాప్య ప్రభావైన నిర్దగ్ధాశ్చైవ విద్రుతా, మేము వెళదామని వెళుతూ ఉంటే మేము కాలిపోతున్నాము. రుద్రం జపిస్తూ ఉంటే ఏం పుట్టుతాయి, మంటలు పుడతాయట, అది విశేషం. రుద్రం జపిస్తే మంటలు పుడతాయి. ఏ మంటలు? మనల్ని తగలబెట్టే మంటలు కాదు, మన మీదకి వచ్చి పడేటటువంటి వాటిని తగలబెట్టే మంటలు మన నుంచి సృష్టించగలిగే శక్తి రుద్రానికి ఉంది. అందుకే రుద్రం జపించే ముందు ఒక మాట అంటారు, యమదూతా యక్ష యమదూతా శాకిని ఢాకిని సర్పస్వాపద తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస, ఇవన్నీ కూడా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. ఇవన్నీ నన్ను ఎలా చూస్తాయి అంటే జ్వలంతం, ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూసినట్లుగా అవి చూస్తాయి. చూసి పలాయనం చిత్తగిస్తాయి, వాటికి కనిపిస్తాయట. అందుకు పాపదేవతలు, రోగదేవతలు ఇత్యాదులు దరికి రాకుండా చేసే ఒక మహా అగ్ని పంజరంలాగా ఈ శతరుద్రీయ మంత్ర రాసి ఆ జపించేవాడు చుట్టూ ఆవరించి వాణ్ణి కాపాడుతుంది. అలాగే ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి దేవాలయం, ప్రతి నదీ తీరం కూడా ఈ దివ్యమైన రుద్రశక్తితో నిండిపోయింది గనక మాకు అక్కడ ప్రవేశించడానికి చోటు దొరకట్లేదు, అందువల్ల మేమేమి తేలేకపోతున్నాం ఇక్కడ అని చెప్తే వెంటనే యముడు వీళ్ళందరినీ పట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే నువ్వే నాకు ఆఫీసు పని అప్పు చెప్పు, పనేమీ లేదు, పోర్ట్ఫోలియో మార్చు అని అడగడానికి వెళ్ళాడు యముడు. వెళితే బ్రహ్మగారు, ఓహో అసలు వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కనుక ప్రధానికి ఒక టైం ఇవ్వాలి, దేనికైనా ఒక టైం. అందుకే పరమేశ్వరుడు ఎందుకంటే ఇంత చేస్తున్నా ఊరుకుంటున్నాడు అంటే అలా చెయ్యగా అనుభవించడానికి తగ్గ కర్మ ఎవడు చేస్తున్నాడో వాడి కోసం ఒక టైం పెడతాడే. అన్నీ పరమేశ్వరుడు వాడి వాడి కర్మానుగుణంగా ఏర్పాటు చేయాలి. మరి నరకలోకం కూడా ఫిల్ చేయాల్సిన ఒక టైం ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఇంత వీళ్ళు చేస్తున్న తపస్సుని దెబ్బతీయడానికి ఒక రెండు శక్తులు పంపించాడు. వాటినేమిటి అంటే రుద్రజాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. రుద్రజపానికి విఘ్నం ఏర్పడడానికి ఇద్దరిని పంపించట. వాళ్ళెవరంటే అశ్రద్ధాంచైవ దుర్మేధాం అవిద్యాయా ఉభేసుతే. అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, వాళ్ళిద్దరిని పంపెట్ట. అవిద్యకి ఇద్దరు పుత్రులు. మనకి దేవి భాగవతం చదివినా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సృష్టిలో ఎన్ని భావాలున్నాయో అందరు దేవతలు ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలంటే ఏమిటి అంటే సృష్టిలో వ్యాపించిన భావాలకున్న శక్తులే దేవతలు. ఎవరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో ఆ భావాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకు వీళ్ళని పాపరూప దేవతలు, రోగరూప దేవతలు అని అంటున్నారు ఇక్కడ. అంటే మామూలు కంటికి కనిపించరు, భావాలు కంటికి కనిపించుతాయో చెప్పండి. దయ కంటికి కనిపిస్తుందా? వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, కానీ భావానికి రూపం లేదే. ఆ భావాన్ని ప్రకటింపజేసే ఒక శక్తి ఉంటుంది ప్రకృతిలో, సహజంగా అది దాగి ఉంటుంది. ఆ శక్తిని దేవత అని అంటారు. మనం ఆ దివ్యమైనటువంటి దేవతాశక్తిని తెచ్చుకోవడానికే పాజిటివ్గా ఆరాధన చేస్తాం. ఈ పాజిటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పవర్స్ అలాగే ఉంటాయి. వాటి దేవతలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళని కూడా పక్కకు తొలగమనే మనం నమస్కారం చేసుకుని పూజలు మొదలైనవి చేసుకుంటాం. వాళ్ళని నమస్కారం పెట్టాలి ఎందుకంటే తొలగమని చెప్పడానికి, వీళ్ళని నమస్కారం చేయాలి ఎందుకంటే రమ్మని చెప్పడానికి. ఇద్దరికి నాయనానికో నమస్కారం బాబు వెళ్ళిపో అంటాం కదా, అదేవిధంగా వాళ్ళకో నమస్కారం, వీళ్ళకో నమస్కారం, వాళ్ళని తొలగడానికి, వీళ్ళని రమ్మండానికి. అందుకు అవిద్య అనేటటువంటి ఒకటి ఉంది. ఎక్కడుందండి? ఆలోచించుకుంటే ఇన్ని భావాలు ఇక్కడవే, విశ్వంలో అంతా ఇక్కడ పెట్టేశాడు. విశ్వస్యాయతనం మహత్. ఏమిటి మన హృదయం అనేది? పద్మకోశ ప్రతీకాశగం హృదయం, అది విశ్వస్య ఆయతనం. మొత్తం విశ్వానికి అదే చోటు అండి. ఇంత ఉన్నదే హృదయం, ఇందులో విశ్వమంతా ఉందండి. ఉందండి, విరాట్ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. బాగా లెక్క పెడితే 1000 ముఖాలు ఏమిటి, ఇంకా 100000 ముఖాలు కనిపిస్తాయి మనకే మనకి. అలాంటి మహాముఖాలతో ఉన్నటువంటి విశ్వస్యాయతనం ఉందే, ఇందులో ఉన్న అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్నాడు. ఇద్దరంటే చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా మేజర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ అవిద్య పుత్రులు ఎవరయ్యా అంటే అశ్రద్ధ దుర్మేధ. కలియుగంలో వాళ్ళదే రాజ్యం కనుక వాళ్ళని బాగా అర్థం చేసుకోగలం మనం, కంటికి కనిపిస్తూ ఉంటారు. ఈ అశ్రద్ధ దుర్మేధ అని ఇద్దరిని పంపించేట బ్రహ్మదేవుడు అవిద్యాపుత్రుడిని. వీళ్ళు వచ్చారు, వచ్చి క్రమంగా ఎలా తెచ్చుకున్నారో చోటు తెచ్చుకొచ్చేసారు. ఒక్కళ్ళు దూరితే చాలు 10 మందికి వ్యాపింపజేయగలుగుతారు. అలాగా ఈ అశ్రద్ధ దుర్మేధలు వచ్చి క్రమంగా వ్యాప్తి చెందగా అందరూ కూడా దానితో మోహితులైపోయి శ్రద్ధా విఘాత శక్తులు కదా ఇవి, వాటి చేత రుద్ర జపాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఇంకా పాపరూప దేవతలకి, రోగరూప దేవతలకి ఫుల్ ఎంట్రీ దొరికిందనమాట. అద్భుతంగా ప్రవేశించారు వాళ్ళు, విజృంభించారు, ఇంకా నరకలోకం నిండిపోయిందండి. అది విశేషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కథ జరిగిందా, యముడు మీటింగ్ పెట్టాడా, లేకపోతే నరకలోకంలో పాపులు ఉన్నారా, ఇలాంటి పిచ్చి పృష్ఠులన్నీ వేసుకుని పురాణాలన్నిటి మనం అవి చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఇదే. ఒక్కటి మాత్రం మనకు అర్థమైంది, అదేమిటి అంటే అశ్రద్ధ దుర్మేధ అనే శక్తులు కానీ వస్తే మన తపస్సులన్నీ సున్నాలైపోతాయని విషయం అర్థమైంది కదా. అందుకు మన సాధనలకి అనుష్ఠానాలకి దెబ్బతీసే వాటివి ఏవి అంటే అశ్రద్ధ దుర్మేధ. ఇవేంటో మనం తెలుసుకుందాం ముందు. ఎందుకంటే శత్రువును బాగా అర్థం చేసుకుంటే నిర్మూలించే ప్రయత్నం చేస్తాం కదండి. అశ్రద్ధ అంటే శ్రద్ధారహితత్వము. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనేది దేవత. శ్రద్ధ సూక్తములని వేదంలో చెప్పబడ్డాయి. అశ్రద్ధ ఒక దేవత అయినప్పుడు మరి శ్రద్ధ దేవత కాకుండా ఉంటుందా? వేదముల్లో శ్రద్ధాసూక్తం, మేధాసూక్తం, సరస్వతీ సూక్తం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శ్రద్ధ అంటే గురువాక్యముల యందు వేదవాక్యముల యందు ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట అని శ్రద్ధకి నిర్వచనం. ఎందుకంటే మన బుద్ధితో తెలుసుకుంటేనే నమ్ముతాం అంటే మన బుద్ధికి ఎంత శక్తి ఉంది, తెలుసుకునే శక్తి ఉందా? అందుకు ఈ బుద్ధి ఆప్తవాక్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆప్తవాక్యముని ఎందు విశ్వాసం కలిగి ఉంటుంది. సత్యం వద, ధర్మం చర అంది వేదం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎందుకుట పలికితే ఏమొస్తుందిట? నీకు నీ శరీరమే సరిగ్గా అర్థం కాలేదు, ప్రపంచం ఎక్కడ అర్థమవుతుంది, పరమేశ్వర వచనం ఎందుకు అర్థమవుతుంది? ఇది వేదం చెప్పింది, ఇది పరమేశ్వర శాసనం అనే ఆస్తిక్య బుద్ధి దాని ఎందు ఉంటేనే నువ్వు దాన్ని అనుష్ఠిస్తావు. కొంతమంది అంటారు, లేదండి అదేమిటో తెలిస్తేనే కానీ నేను అనుష్ఠించనండి అని. కనువు అనుష్ఠిస్తే కానీ తెలియదు అది. తెలిస్తే అనుష్ఠిస్తాను కాదు, అనుష్ఠిస్తే కానీ తెలియదు. సృష్టిలో అన్నీ చదివితే వింటే అర్థం కావు, అనుష్ఠిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఒక్కలాగా అర్థమవుతుందా? కాదన్న విషయం నాకు తెలిసే ఇక్కడ కూర్చుంటా. ఎందుకంటే వారి వారి సాధనాన్ని బట్టి, నిత్యం ఒక సాధన అనుష్ఠానం ఇవి చేసుకున్నటువంటి వాడికి అందే విషయం వేరు. అసలు ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాడికి ఎలా అర్థమవుతుందండి? అందుకు ఒక విషయం మనం వినగా కొంత, అనగా కొంత, చదవగా కొంత తెలిస్తే దేశ పర్యటనలు లోకాన్ని చూడడం వల్ల ఇంకొంత తెలుస్తుంది. మిగిలిన భాగం అంతా కూడా అనుష్ఠానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ అనుష్ఠానం ఎలా వస్తుంది? శ్రద్ధ వల్లనే వస్తుంది. శ్రద్ధే నిన్ను అనుష్ఠానంలో తీసుకువెళుతుంది. శ్రద్ధ కలిగి ఉండడం పెద్దలు చెప్పారు అందుకు ఆచరించుకున్నాం అని చెప్పే కదండి ఇంతమంది చేశారు. మా గురువు గారు చెప్పారటండి మహామంత్రం అంట, ఇది జపించే సిద్ధి కలుగుతుంది. ఎంత జపించాలి? దాని నియమం ఉంది. ఆ నియమం ప్రకారం జపించాడు, జపించాడు, సిద్ధి పొందాడు. అప్పుడు తెలిసింది దాని యొక్క ఆనందం, అనుభవం. అది అనుష్ఠింపడేయడానికి ఏది హేతు అయ్యింది? గురువాక్యముని ఉంది శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే బుద్ధి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పన్నారు కానీ, జపించమన్నారు కానీ ఉంటుందా, అక్షరాలకు అంత శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటే అంతే. శ్రద్ధ అది మొదట అన్నమాట. ఈ శ్రద్ధ తర్వాత రెండవది సుమేధ ఉండాలి, అది లేకపోతే దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే అసలు బుద్ధి లేకపోయినా ప్రమాదం లేదు, కానీ దుర్మేధ మళ్ళీ ప్రమాదం. అమేధ, దుర్మేధ, సుమేధ. అసలు బుద్ధి లేకపోతే పర్వాలేదు, దుర్మేధ ఉందే అది కుతర్కాలు చేస్తుంది. ఒకదానికోటి అనుకోవడం, ఒకదానికోటి భావించడం, ఇలా చెప్పారంటే దాని అర్థం ఇదే ఉంటుందండి. కాళ్ళకు పసుపు రాసుకోమన్నారు, యాంటీబయోటిక్ కదా. గుమ్మానికి పసుపు రాయమన్నారు, యాంటీబయోటిక్. ఇది దుర్మేధ అంటే. వాళ్ళు ఎందుకు చెప్పారో మనకేం తెలుసు? వాళ్ళు చెప్పారని చేయడమే శ్రద్ధ. వాళ్ళ దానికి మనకు తెలిసిన పరిమితి జ్ఞానంతో ఎవరో చెప్పారు అన్నం ముందు పరిశేచన ఎందుకు జల్లుతారు అంటే కంచం చుట్టూ చీవలు పట్టనివ్వకుండా. మనం కంచం ముందు కూర్చుంటే కంచానికి చీవలు పట్టనిస్తామా? అవి పట్టే వరకు ఆగుతామా? అందుకోసం అదా కారణాలు చెప్పుకునేవి. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చి మన వేద విజ్ఞానానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ళని దుర్మేధలు అని అంటారు. ఇంకేమీ కాదు. అలాగే శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడు వాడు, 10 నిద్రలేస్తాడు. ఒరే ఏమిట్రా అది, సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి, జపం చేయాలి, సాధన చేయాలి అంటే ఎవడు చూడొచ్చాడు వాళ్ళందరినీను, ఏం చేస్తే ఏమొస్తుంది అని. అంటే వీడు ఇప్పుడు సైన్స్ తెలిసి కాదన్నాడా? కాదు, బద్ధకంతో కాదన్నాడు. దానికి వాడు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాడు? పెద్ద ఒక అణుధార్మిక శాస్త్రవేత్తలాగా, పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బద్ధకిష్టులు, మూర్ఖులు మాట్లాడే ఈ సైంటిఫిక్ లాజిక్లు అన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళని దుర్మేధలు అంటారు. కుతర్కాలు చేయడాన్ని, వితండవాదాలు చేయడాన్ని వీటంటే దుర్మేధలు అంటారు. అశ్రద్ధ, దుర్మేధ ఏం చేస్తుంది? తపస్సుని పతనం చేస్తుంది. ఇది రెండు తెలుసుకుంటే చాలు. అది ఏమాత్రం అంకురిస్తున్నట్టు కనిపించినా వాడిని తుంచడానికి ప్రయత్నించుకోవాలి. అది ఈ కథలో మనం గమనించవలసిన విషయం. ఇందులో ఏది జరిగినా మన లోపలికి ఎన్ని రకాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పిన దేవతలు పాపరూప, రోగరూప దేవతలు పేర్లు తలుచుకుంటే భయం వేస్తుంది. అక్కడ చాలా వివరాలు ఇచ్చాడు, చెప్తే భయం వేస్తుంది. నేను చెప్పలేదు కానీ ఎన్ని రకాల దేవతలు ఉన్నారు. అవేవో ఈశ్వరుడు పేర్లు చెప్పుకుంటే పుణ్యమైన వస్తుంది, వాడి పేర్లన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకని నేను చెప్పలేదు. అన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని రకాలు కూడాను మనలోకి ప్రవేశించేస్తాయి. అశ్రద్ధ దుర్మేధ అనే రెండు విండోస్ ఓపెన్ అయ్యాయా, ఇవన్నీ మీదకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదకు వస్తే బుద్ధి సరిగ్గా పనిచేయదు. వాడికి ఏది చెప్పినా వాడిని ఎవ్వడూ బాగు చేయలేడండి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనకు అక్కడ పుట్టింది. అందుకే దుర్మేధ అశ్రద్ధ అనేటటువంటివి ప్రవేశించగానే విడిచిపెట్టే శత్రుద్రం దాంతో వచ్చే, అంటే శ్రద్ధతో సుమేధతో, అక్కడ మళ్ళీ మేధ ఉంది, శ్రద్ధతో చక్కని విచారణతో. అక్కడ మేధ అని ఎందుకు చెప్పారంటే విచారణ, శ్రద్ధాపూర్వకమైన విచారణతో చింతనతో మేధను పనిచేయించాలి. అదే గురుగారు చెప్పారు కదా అని చేయడం శ్రద్ధ ఎలాంటిదో, మేధను పనిచేయించడం, భావించడం, చింతించడం, జ్ఞానం, ఇదంతా బుద్ధికి సంబంధించిన పనులు. ఇవన్నీ వినియోగించాలి. అందుకే శ్రద్ధ మేధ ఈ రెండింటిని కలబోసి మనం రుద్రాన్ని జపించాలి. ఎప్పుడైతే శ్రద్ధ లేదో వాడు తరించిన విషయం పరమాత్మే చెప్పాడు గీతలో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ తత్పర సంయతేంద్రియ, ఎంత గొప్ప మాటలు చెప్పాడండి. ఎలా తయారు చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ. సాధన కోసం మనం ఏదైనా గ్రంథం చదవాలండి, అంతేగాని చెప్పిన వెంటనే లోకం ఎంత బాగా చెడిపోతుందండి, ఇవన్నీ గ్రహించట్లేదు అని వెంటనే పుస్తకం రాస్తాం. గ్రహించట్లేదు సరే, అదే మనం ఎంత ఆచరిస్తున్నామని. అందుకు అధ్యయనం చేయాలి. శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ మూడు చెప్తున్నాడు ఇక్కడ. తత్పర, ఆ పరమాత్మ యందు పరత్వ బుద్ధి కలిగి ఉండుట, సంయతేంద్రియ ఇంద్రియములను నిగ్రహించుకొనుట, తత్పర సంయతేంద్రియ, అటువంటి మూడు లక్షణములు ఎవరికి ఉంటాయో వాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, ఆ జ్ఞానం వల్లనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి ఎప్పుడు, అచిరేణ అధిగచ్చతి, చాలా తొందరగానే వాడికి లభిస్తుంది. అందుకు ఎవడయ్యా నశించిపోతాడంటే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని చెప్పాడు. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు, సంశయాత్మకుడు వీళ్ళు నశించిపోతారట. అందుకు శ్రద్ధతో మేధతో మనం అజ్ఞానాన్ని అశ్రద్ధని సంశయాన్ని వదులుకుని సాధన చేయాలి. ఇది చెప్పుకోవడం కథ యొక్క ప్రశస్తో రుద్రం యొక్క ప్రశస్తో చెప్పుకోవడానికి కాదు, సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయానికి కూడా మనకు సహకరిస్తుంది. అందుకే రుద్రంలో మనం వింటే చాలు, ఇప్పుడు ఇక్కడ విని ప్రారంభిస్తా ఉండే రేపటి నుంచి అనుకోనక్కర్లే, వినడమే సాధన అని శ్రద్ధ మేధతో వింటే ఆ సాధనే సిద్ధవుతుంది. అచిరేణ అధిగచ్చతి వెంటనే వస్తుంది. పరమేశ్వరుడు చాలా వెంటనే ఫలిస్తుందండి ఆయన్ని కానీ మనం ఆశ్రయిస్తే, అందులో ఏమీ సందేహం లేదు, సందేహం పడకూడదుట. అందుకే మనకి విద్యారణ్యులు వాళ్ళు శంకర విజయం రాస్తూ గొప్ప మాట చెప్పారు. ఏమనంటే ఆదిశంకరుల్ని కన్న తండ్రి శివగురువు ఆర్యాంబ, ఆ శివగురువు సంతానం లేదని బాధపడుతున్నట్ట. అప్పుడు ఆర్యాంబ ఒక మాట చెప్తుంది, పరమేశ్వరుని ఆరాధిద్దామని. ఆరాధిస్తే ఫలిస్తుందా అనే సందేహాన్ని వెలిపుచ్చలేదనుకోండి, కానీ ఆమె సమాధానం చెప్తోంది, శివుణ్ణి ఆరాధించితే తప్పకుండా ఫలిస్తుంది. ఎలాగా అంటే ఆయన వైపు చేసే ఏ ఆరాధన కూడా ఒట్టిపోదు. ఎందుకు, సార్థకమైన అమోఘమైన పరమేశ్వరుడు కోసం చేస్తున్నావు కనుక అది అమోఘంగా ఫలిస్తుంది, వ్యర్థం కాదు అని గొప్ప మాట చెప్తుందండి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, విద్యారణ్యులు ఇచ్చిన గొప్ప మాట అది. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అన్న, దేవతల్లో జడత్వం లేదండి, మనుష్యుల్లోనే జడత్వం అన్నది. ఈ జడత్వంతో కూడుకున్న అజ్ఞానం, అశ్రద్ధ, దుర్మేధ ఇవన్నీ మనుషులకు కానీ దేవతలకు జడిమ లేదు. అందుకే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాది మొర వినలేదా అంటే వినకుండా ఉండాను, కానీ జడత్వమా, పూర్ణ చైతన్యుడు ఆయన వింటూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఏది కావాలో అది చేసి తీరుతాడు, అది శ్రద్ధ అంటే. ఆ మాట చెప్పింది ఆ అమ్మ, నో దేవతాసు జడిమా జడిమా మనిషే. ఆ నో దేవతాసు జడిమా అనేది గుర్తుపెట్టుకోవాలి, దేవతల్లో జడత్వం లేదు, పూర్ణ చైతన్యమైన వారు, వారు తప్పకుండా స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే అచిరేణ అధిగచ్చతి, తప్పకుండా సాధనానుగుణమైన ఫలం లభిస్తుంది సుమా. అందుకు సకలము పాపములకు కూడా ప్రాయశ్చిత్త సాధనం ఏది అంటే ఈ రుద్రమని. ఇప్పుడు పురాణాలు ఎలా చెప్పాయో చెప్పేశాం, ఉపనిషత్తులు ఎలా చెప్పాయో చెప్పాం, ఇంక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే అనేకమైన కర్మలు చెప్తుంటాయి, ఆ కర్మల్లో వచ్చే లోపాలు ఎలా పూరించాలో ప్రాయశ్చిత్త విధానాలు చెప్తుంటాయి. అన్ని ధర్మశాస్త్రములు ప్రాయశ్చిత్తంగా చెప్పినది రుద్రాన్ని, అది విశేషం. రుద్రం ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చో చూడండి. తను ప్రాశ్చిత్తంగా చెప్పే మద్యం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మ హత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయాను రుద్రాధ్యాయి ముచ్యతే సర్వ పాపైః. ఈ పాపముల లిస్టు చెప్పి ఈ పాపముల నుంచి పోగొట్టగలిగే శక్తి రుద్రానికుంది సుమ. అంతేకాదు వేద మేక గుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి. వేదం అంతా చదివితే ఆ రోజంతా అప్పుడు ఆ రోజుకు శుద్ధమవుతాడు. కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి. రుద్రైకాదశిని జపించిన క్షణంలోనే శుద్ధత లభిస్తుంది సుమ. ఎలాగయ్యా అంటే గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ సూత సంహితలో. వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతాయేవ అస్య దేవతాః అతో రుద్రజపాదేవ భుక్తి ముక్తి ప్రసిద్ధ్యతి. అయ్యా ఒక చెట్టుని చక్కగా వికసింపజేయాలి అన్నా శక్తినివ్వాలన్నా దాని మూలానికి ఎలా నీళ్లు పోస్తామో రుద్రం జపింది చేతాలు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. విశ్వమంతా నిండిపోయిన వాళ్ళు దేవతలు. విశ్వమంతా నిండిపోయిన దేవతలు మనం అనుగ్రహించాలంటే ఒక్క రుద్రం చెప్తే చాలట దేవతలందరూ కూడా మన ఎడల సుమనస్కులై అంటే సౌమనస్య భావం ప్రేమభావం కలిగి అనుగ్రహిస్తారు అని చెప్పి రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదని దేవత సంతోషిస్తుంది అంటే ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో అనుశాసన పర్వంలో ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా మోక్షాన్ని కోరేవారైనా ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేదమాత్రకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు. మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్నీ చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమాత్రం. అందుకేంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి. ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్. ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంతం శరణం ఉపగమ్య ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరేలేదు. పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. అవత వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయి ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పులేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకో.
మాటీవీలో ఇప్పటి వరకు ప్రసారమైన ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్యం 12 ఎపిసోడ్లు, 6 విసిడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును మరియు శాంతి అనుశాసనిక పర్వాలు, శివలీలామృతం, రుద్రాభిషేకం విసిడీలు, శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు, క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ 0402765859 9444001091 0